వైట్ మ్యాజిక్ మాస్టర్ జ్వాలాకుల్ గారు మానవాళికి ప్రసాదించిన అద్భుతమైన పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా క్రిందటిసారి మనం ధ్యానం, ఆ ధ్యానంలో ఏం జరుగుతుంది, నాకు ధ్యానం అసలు అకల్టిస్ట్గా ఒక వ్యక్తి తయారవ్వాలి, ఆ అకల్టిస్ట్ చేయాల్సిన పనులు ఏంటో దాంట్లో ఫస్ట్ది ధ్యానం మోడ్స్ ఆఫ్ మెడిటేషన్ తెలుసుకోవాలి, అలాగే ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ వైబ్రేషన్ అనేది తెలుసుకోవాలి, స్పందనలు పెంచుకోవడం, అలాగే విశ్వంలో పనిచేసే యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, వాటిలో వేదము అంటారు. ఆ తర్వాత రంగులు శబ్దాలు వీటిని సరిగ్గా ఉపయోగించుకోవడం, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అంటే సేవని, మానవాళి అభ్యుదయం కోసం నిస్వార్థంగా పనిచేయడం కోసం నేర్చుకోవాలి ఇవన్నీ. ఇలా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గురువుల పనిలో ఉన్నట్టు లెక్క. అంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ధ్యానం ఎందుకు చేస్తాం. ఇంతకాలం మనం ఈ పుస్తకాలు చదువుకొని ఇప్పుడు మళ్ళీ ఇదేం ప్రశ్న, ఇదేదో కొత్తగా ఇప్పుడు అవసరమా అసలు మనకు ఇలాంటి ప్రశ్న, అనవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. అసలు ధ్యానం లక్ష్యం ఏంటో చాలా స్పష్టంగా ఉండాలి. రకరకాల ధ్యానాల గురించి మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో కూడా చూడవచ్చు, మీకు మూడో కన్ను తెరిచేసుకుంటారు ఈ ధ్యానం చేస్తే అని వస్తుంది. మూడో కన్ను తెరుచుకుంటుంది, నాలుగో కళ్ళు తెరుచుకుంటాయి, ఐదు చేతులు పనిచేస్తాయి, ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. అలాగే మీకు ప్రాణ అండ్ యోగ రీసెర్చ్ సెంటర్ దీంట్లో కనుక మీరు చేరితే మీకు అద్భుతమైన శక్తులన్నీ వచ్చేస్తాయి. రెండు రోజులు ట్రైనింగ్ చాలు. ఇలాగ యాడ్స్ కూడా వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసి మనం నిజం అనుకోకూడదు. అసలు ధ్యానం ఎందుకు చేస్తావు అనేది ఖచ్చితంగా తెలిస్తే ఓహో దీనికోసమా, శక్తుల కోసం ధ్యానం చెయ్యము, ధ్యానం చేస్తే అణిమాది అష్టసిద్ధులు వస్తాయిట అని చెప్పుకుంటారు. రాజయోగం అని చెప్పి స్వామి వివేకానంద గారు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం ఉంది, దాని మీద వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానం అలాగే ఎలి షేబీలి కూడా ఇచ్చింది, ద లైట్ ద సోల్, అది కూడా పతంజలి యోగ సూత్రాలకి ఆవిడ వ్యాఖ్యానం. ఇలా ఇవన్నీ చదివితే వాటిల్లో ఈ సిద్ధుల గురించి కూడా ఉంటుంది. గురువు గారు ఏం చెప్తారంటే సిద్ధులు అనేవి శరీరానికి సంబంధించినవి, రిద్ధి అనేది ఆత్మకు సంబంధించినవి. మనం ఆత్మకి సంబంధించిన శక్తియుక్తులో శక్తితో ఉన్నవాళ్ళం అవ్వాలి తప్ప సిద్ధులు అక్కర్లేదు మనకు, కరెక్ట్గా చెప్పాలండి. కాకపోతే ఈ ధ్యాన లక్ష్యం ఏంటో కరెక్ట్గా తెలుసుకుంటే తప్ప మనం ముందుకు అడుగు వేయలేం. అందుకే ధ్యాన లక్ష్యం ఏంటంటే అసలు ధ్యానం ఎక్కడ ఎవరు చెప్పారు అంటే పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగం అని ఉంటుంది. అలాగే భగవద్గీతలో కూడా ధ్యానం గురించి ఉంటుంది. అనన్యా చింతయంతో మా ఏ జనా పరు యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వాళ్ళ చిత్తాన్ని నాకు అర్పిస్తారు, వాళ్ళ యోగక్షేమాలు రెండింటినీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటానని కృష్ణుడు అద్దాను. ఇక్కడ మనం అష్టాంగ యోగంలో అంటే అష్ట అంటే ఎనిమిది, అంగాలంటే ఎనిమిది భాగాలు ఉన్నాయి నాకు, ఎయిట్ పార్ట్స్. ఆ ఎనిమిది భాగాలు మీ అందరికీ తెలిసినవే, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేస్తూ ఉండాలి తప్ప ఏదో ఒకటి ఇవాళ యమం చేసాం రేపు నియమం చేద్దాం, ఎల్లుండి ఆసనం వేద్దాం, ఇంకో రోజు ప్రాణాయామం చేద్దాం, తర్వాత ప్రత్యాహారం చేసుకుందాం, తర్వాత ఎప్పుడో ధారణ చేద్దాం, చివరిగా ధ్యాన సమాధి వస్తాయి. ఇలాగ మొక్కలు చేసుకోవడానికి వీల్లేదు, 7 రోజులకి 7 చివరి ఎన్నో సమాధి వస్తుంది. అది అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు సైమల్టేనియస్గా. ఇలాగ ఈ ధ్యానానికి ముందు ఉన్న యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ, ధారణ అంటే ధరించడం, ప్రత్యాహారం అంటే వెనక్కి లాగేసుకోవడం, ఇంద్రియాలు బయటికి పోతుంది మనం లోపలికి ముడుచుకోవడం, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుని ధ్యానంలోకి ప్రవేశించాలి. ఈ ధ్యానం ఎందుకు చేస్తాం అనేది క్వశ్చన్ అయితే దానికి ఇంకొక వైపు నుంచి ఆన్సర్ ఏంటంటే అసలు ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది దీంట్లో, అసలు మానవుడికి ఈ శరీరమే ఎందుకు ఇచ్చారు భగవంతుడు? మిగతా భూమి మీద ఉన్న జీవులకందరికీ లేని ఒక ప్రత్యేకతలు కలిగిన శరీరం మానవుడు అనే ఒక వాడికే ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? అసలు ఆ శరీరం యొక్క ఉపయోగం ఏంటి అంటే అసలు ఈ ప్రశ్న నిజమా, మానవుడికి శరీరం ఎందుకు ఇచ్చారని ఎవడన్నా ఆలోచిస్తాడు? అసలు ఎప్పటికీ ఎవరికి ఆలోచించి ఉండరు. కళ్ళు ఎందుకు ఇచ్చారని ఎవరన్నా అడుగుతారు? అసలు అడగరు. చెవులు ఎందుకు ఉన్నాయంటే ఎవరు ప్రశ్నించరు అసలు. అలాగే చేతులు ఎందుకున్నాయి, చేతులు ఎందుకున్నాయి అది కూడా తెలియకుండా నువ్వు ఈ లెక్చర్లు కొడుతున్నావా అని నన్ను అనొచ్చు. చేతులు ఎందుకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారు, మనం చేస్తున్నాం అంటే ఏదో పనులు దాంతో ఎక్కడికొక్కడికి నడిచి వెళ్తాం కాళ్ళతోటి, ఏదో ఆలోచిస్తాం మనసుతోటి, ఏవో వింటాం చెవులతోటి, ఏవో చూస్తాం కళ్ళతోటి, ఏదో మాట్లాడతాం నోటితోటి, అంతే తప్ప అసలు నిజమే మనకి ఈ శరీరం ఎందుకు వచ్చిందని ఒక్కసారన్నా ప్రశ్న సిన్సియర్గా వేసుకున్నామంటే తెలియదు. ఎవరు వేసుకోవడం అవసరం కలగదు. చాలా మంది మటుకు తిట్టుకుంటుంటారు, పెద్దవాళ్ళు అయిపోతే అనారోగ్యం వచ్చేస్తే ముసల్తనం వచ్చేస్తే చచ్చిపోతుందని బాబు, ఇంకా ఈ బాడీతోటి రోగాలు రొప్పులు కాటికి కాలు చాచి కూర్చున్నాను అంటుంటారు. అంతే తప్ప చచ్చిపోతామని భయం తప్ప శరీరం ఎందుకుందో అనే ఆలోచన మటుకు ఎప్పుడు రాదు. కానీ శరీరం ఎందుకు ఇచ్చారో తెలుసుకుంటే తప్ప మన ఇంట్లో ఒక యుఎస్ డాలర్స్ ఉన్నాయనుకోండి, ఆ కరెన్సీ ఉంది, అవి ఏంటో తెలియకుండా ఉంటే ముంచుతుకాయతో అనుకుంటాం మనం. ఇంగ్లీష్ వస్తే కదా చదువుకుని ఇవి ఎందుకు పనికిరావు ఇండియాలో? బ్యాంకుకి తీసుకెళ్లి చూపిస్తే అసలు నీకు ఎలా వచ్చాయి ఇవన్నీ క్లియర్ కట్గా చెప్తే తప్ప వాడు మనకు ఎక్స్చేంజ్ ఇవ్వడం. ఇవన్నీ కూడా తెలిస్తే చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేసుకోలేము వాటితో. అలాగే మనం ఈ బాడీ గురించి తెలియబోతే ఏం చేసుకోలేము, ఇంతకీ బాడీ ఎందుకు ఇచ్చారు అని తెలుసుకోబోతే నష్టం ఏంటి అంటే, తెలుసుకుంటే లాభం తర్వాత చెప్పుకుందాం. ఈ బాడీ ఎందుకు వచ్చిందో తెలుసుకోకపోతే ఏమవుతుందంటే కోటాను కోట్ల సంవత్సరాలు మనం అందరం కూడా ఎవల్యూషనరీ ప్రాసెస్లో మిగతా జంతువులు ఎలాగైతే ప్రకృతితోటి ప్రకృతి వల్ల రక్షించబడి ఆ పరిణామ క్రమంలో వాటిని ముందుకు తీసుకెళ్తుంది ప్రకృతి, మిగతా జంతువుల్ని, మనిషిని తీసుకెళ్ళదు. ఎందుకంటే వీటికి నిర్ణయించుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఒక ప్రజ్ఞ ఇచ్చింది కాబట్టి. ఆ ప్రజ్ఞని, ఆ వివేకాన్ని వీడు ఉపయోగించుకుని, ఓహో మనం ఇలా కాదు, ఇలా ఉండాలి, మనం ఇది తెలుసుకోవాలి, నేను భగవంతుడి అంశను అనే జ్ఞానం సంపాదించాలి, అందుకే ఈ శరీరం ఇచ్చారు అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అది చేయటం మానేసి మనం అందరం ఏం చేస్తున్నాం, మనం పుట్టి పుట్టంగానే వీడు మావాడు అంతటి వాడు అవుతాడు, ఇంతటి వాడు అవుతాడు అని ఈ చిన్నప్పటి నుంచే మెటీరియలిస్టిక్ లైఫ్లో వాడిని ఎంత గొప్ప చేయొచ్చో అలా ఆలోచిస్తాం. అలా కాకుండా జీవుడు, నేను జీవుణ్ణి అని ప్రతి వాడికి గుర్తుండాలి. ఫస్ట్ మన పేరు తల్లిదండ్రులు పెట్టారు, అది మనకు అదే గుర్తుంటుంది. అసలు మన జీవుడని మనకు గుర్తుండదు. ఇన్నిసార్లు మాస్టర్ కాదు పరమవందని, మాతాజీ, పరమపూజ, గురుదేవులు, దాదా గురుదేవులు డైరెక్ట్గా వచ్చి చెప్పినా కూడా మనకు నా పేరు సీతారాం అనే గుర్తుంటుంది తప్ప నేను జీవుణ్ణి అని గుర్తుంటుంది. అది మన దగ్గరున్న మాయ, ఇల్యూజన్లో ఉంటాం మనం అందరం కూడా. ఆ ఇల్యూజన్ నుంచి బయటపడటానికే గురువులు మన దగ్గరకు వచ్చి నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు, ఇదంతా మాయరా బాబు, ఇది కాదండి. అది తెలుసుకుని తర్వాత ఏం చేయాలి, ప్రతి ఒక్కడికి కూడా మూడు శరీరాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, లేకపోతే నాలుగుగా కూడా చెప్తారు, మెంటల్ బాడీ, డిజైర్ బాడీ, వైటల్ బాడీ, ఈదరికి బాడీ, ఈదరికి డబుల్, ఇవన్నీ కూడా జీవుడైన ఆ వ్యక్తి అధీనంలోకి రావాలి. మన అధీనంలో ఉన్నాయా మన ఇంద్రియాలు అంటే, గట్టిగా చూడాలనుకుంటే ఏం కనపడదు, వినాలి అనుకుంటే ఏం వినిపించదు, ఆ కళ్ళు చూడగలిగిన రేంజ్లో ఉంటేనే కళ్ళు కనిపిస్తాయి, అలాగే మేము చూసే రేంజ్ దాటిపోతే మనకు కనపడదు, అలాగే వినే రేంజ్ ఆ డెసిబుల్స్ దాటి సౌండ్ వస్తే వినపడదు, అంతకంటే తక్కువ ఉన్నా వినపడదు. కానీ ఈ శరీరం మన పూర్తి కంట్రోల్లోకి వస్తే అవన్నీ కూడా మనం చెయ్యగలం. అలాగా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని మన వశంలో ఉంచుకోవటానికి, వశంలో ఎందుకు ఉంచుకోవాలి అంటే, ఈ జీవుడు ఒక సంకల్పాన్ని తీసుకుని పుడతాడు ప్రతివాడు పుట్టేటప్పుడు. అస్ట్రాలజీ కరెక్ట్గా నేర్చుకుంటే ఏ సంకల్పంతో ఈ ఇప్పుడు ఈ శరీరం తీసుకున్నాడు, ఏం చెయ్యాలి, అవన్నీ మనకు ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అనేది మనం ఆల్రెడీ ఇజోట్రిక్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. చంద్రుడు ఉన్న రాశేమో అయిపోయిన జన్మ గురించి చెప్తుంది, పాస్ట్. లగ్నమేమో ఫ్యూచర్ చెప్తుంది. రవి ప్రజెంట్, ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి, ఇమీడియట్గా ఏం చేయాలి, అది రవి సైన్ చెప్తుంది, సూర్యుడు ఉన్న రాశి. ఈ రకంగా మనం తెలుసుకుని దానికి తగ్గ సాధనా విధానాలు అలవర్చుకుని ఈ ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో మన పార్ట్ మనం ప్లే చేయడానికి ఈ శరీరం ఇవ్వబడింది. అంతేగాని ఇంకా దేనికోసం కాదు, ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రిందటి క్లాసులో చెప్పుకున్న ట్రూ అకల్టిస్ట్ అవ్వటానికి ఉన్న కండిషన్స్ ఉన్న నాలుగిట్లో మొదటిది ఏంటంటే, మోడ్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన విధానాలు. వివిధ రకాల ధ్యానాలు ఉంటాయి. వివిధ రకాల ధ్యానాలు ఎందుకు వచ్చాయంటే, సూర్యుడి నుంచి వచ్చిన కిరణం, ఆ తెల్ల కిరణం ఏడుగా విడిపోయి ఈ భూమి మీద ఏడు జాతులు ఉద్భవిస్తాయి. మనందరం కూడా ఒక జాతికి సంబంధించిన వాళ్ళం, మంగోలియన్. ఇంకా అలా విడగొట్టారు, మన సీక్రెట్ డాక్టర్ని చూస్తే దాంట్లో ఈ జాతుల పేర్లు ఉంటాయి. ఆర్యన్, ఆర్యన్ ద్రవిడియన్ కాదు, మళ్ళీ ఆర్యన్ అంటే ఆర్యన్ అంతే. ఈ రకంగా ఏడు రకాల కిరణాలకి ఏడు జాతులు ఉంటాయి, మళ్ళీ వాటిలో ఏడు ఉపజాతులు ఉంటాయి. అలాగే మనకు ఈ కిరణాలకు సంబంధించిన, మనం ఏ కిరణానికి సంబంధించిన వాళ్ళం దాంట్లో మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ రే సపోజ్, ఫస్ట్ రే అంటే ఏంటి, విల్ పవర్. విల్ పవర్ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇచ్ఛాశక్తి, ఈ ఇచ్ఛాశక్తి బాగా ఉంటుంది వాళ్ళకి. ఇచ్ఛాశక్తి అంటే ఎస్ ఇది అవ్వాలి అంటే, దీంట్లో ఎవరెవరు వస్తారంటే చక్రవర్తులు, రాజులు, డిక్టేటర్స్, అలాగే నేను చెప్పాను చేయాలి మీరు అని కూర్చుంటాడు, అందుకంటే ఏం చేయరు వాళ్ళు, ఆ సంకల్పం అయిపోవాలన్నమాట. అలాంటి సంకల్పశక్తి సంబంధించిన మొదటిది, దానికి సంబంధించిన ధ్యాన విధానం నేర్చుకుని ఫస్ట్ రే వాళ్ళందరూ కూడా ఆ రకమైన ధ్యానం చేయాలి. బై షీర్ పవర్ ఆఫ్ విల్, అంటే వాళ్ళ సంకల్ప శక్తితోటి వాళ్ళ శరీరం వాళ్ళ అదుపులోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్ రామకృష్ణ మాస్టర్, నేను కొత్తలో, ఆయన ఎప్పుడైనా విజయవాడ వస్తే మీ ఇద్దరం, నేను విజయవాడ వచ్చాను రా అని కబురు పంపేవాడు. వెళితే అలా సరదాగా ఇద్దరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటో చిత్తారం కాళ్ళు జామ్ అయిపోయి మోకాలు రెండు పట్టేసి అసలు నడవనివ్వట్లేదు అంటూ నడుస్తుండేవారు. అంటూ నడుస్తూ ఒక మాట చెప్పారు నాకు, ఈ మూడు శరీరాల మీద పూర్తి అదుపు రావాలి మనకు, అది గుర్తుపెట్టుకో అని చెప్పారు. అంటే మెడిటేషన్ అనే దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మూడు శరీరాలని మన అదుపులోకి తీసుకోవాలి. కాళ్ళ నొప్పు ఉందని పనిచేయడం మానేయకూడదు, కళ్ళు నొప్పులు పుడుతున్నాయని పనిచేయడం మానేయకూడదు. అవి అలాగే ఉన్నాయి, మనం పని చేసుకోగలుగుంటాం, అది విల్ పవర్ తోటి పనిచేయటం. అలాగా జామ్ అయిపోయా నేనేం చేయలేకపోతున్నాను అమ్మా, నడవలేకపోతున్నాను అంటూనే నడిచేవారు. అలాగే అలా నడుస్తూ వెళ్ళాడు, ఎవరు కబుర్లు చెప్పుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఫస్ట్ రే వాళ్ళకి వాళ్ళ విల్ పవర్తోనే ఏదన్నా సరే ఈ మూడు శరీరాలను వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అలాగే సెకండ్ రే వాళ్ళు లవ్ విజ్డమ్, వీళ్ళు లవ్ అంటే ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎంటైర్ యూనివర్స్ని ఇంక్లూజివ్నెస్ అనమాట. అలాగే జ్ఞానం, వాటి ద్వారా వాళ్ళు ఈ మూడు శరీరాలని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. అంటే ఏంటి, స్థూల శరీరంలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే. ఇప్పుడు విశ్వం అంతా ఒకే లైఫ్ ప్రిన్సిపల్ పనిచేస్తోందని మనం చెప్పుకున్నాం కదా, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అలాగే దానికి స్పిరిట్ అని పేరు, ఆ స్పిరిట్ నుంచి ఆ పరమాత్మ అనుకుంటే దాంట్లోంచి అంశ ఆత్మ, ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో దాని ద్వారానే మనకు మిగతా మూడు శరీరాలు ఏర్పడ్డాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరం. కాబట్టి ఆ ఆత్మ అనే తత్వం ఏదైతే ఉందో అది స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కూడా ఉంటుంది. కాబట్టి సెకండరీలో ధ్యానం చేసేవాడు, ఇవన్నీ కూడా నేనే, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా నేనే, మొత్తం ఉన్నది నేనే అనే జ్ఞానం వస్తుంది. ఆ రకమైన ధ్యాన విధానం వారికి ఇస్తారు. ఇంకా థర్డ్ రే సంబంధించి, థర్డ్ రే ఏంటి, యాక్టివ్ ఇంటెలిజెన్స్, బాగా పనిచేయటం, పడిపోయేంత వరకు పనిచేయ అంటుండేవారు మాస్టర్. అలా పనిలోనే తన మనస్సును అధీనంలోకి తెచ్చుకుంటాడు, తన కోరికలను అధీనంలోకి తెచ్చుకుంటాడు. అలాగే ఇంకా శరీరాన్ని, భౌతిక శరీరాన్ని అధీనంలోకి తెచ్చుకుంటాడు. తర్వాత హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, నాలుగవ కిరణం, దానికి సంబంధించి ధ్యాన విధానం ఇస్తారు. ఇవన్నీ ఎవరిస్తారు, ఒక సాధకుడు సాధన చేసుకుని ఈ జన్మలో పనికొస్తాడు అనుకున్నప్పుడు గురువు ఏం చేస్తాడంటే, వాడు పాస్ట్ హిస్టరీ చూసి ఒకసారి క్రితం జన్మల్లో వాడు ఏం చేసాడు, అసలు ఇప్పుడు ఏం చేస్తే తొందరగా ఈ మూడు శరీరాల మీద ఆధిపత్యం వచ్చి చివరికి షాటరింగ్ ఆఫ్ ద కాజల్ బాడీ అనేది జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించి దానికి తగ్గ ధ్యాన విధానం ఇస్తారు. అలాగే ఫిఫ్త్రే సైన్స్, సైంటిస్ట్ అందరూ కూడా ఋషులు, వాళ్ళు మనకలాగా ధ్యానం, జపం, టైం యూజ్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా ఒకే విషయం గురించి అలాగే ధ్యానం చేస్తూ ఉంటారు. యాటమ్ అంటే ఏంటి, వీటిలో ఎలక్ట్రాన్స్ కనిపించాయి, ఇంకేమైనా ఉన్నాయా ప్రోటాన్స్, ఇంకేమైనా ఉన్నాయా న్యూట్రాన్స్, ఇంకేమన్నా ఉందా, అలాగే ఇంకేమన్నా ఉందా, దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది అని అలా అణువుని పరీక్షించి చివరికి ఏం తెలుసుకున్నారు, ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాక్ట్ చేయలేము, ఎప్పుడు అదే ఉంటుంది. మ్యాటర్ని ఎనర్జీగా, ఎనర్జీని ఇలా మార్చచ్చు. ఇవన్నీ కూడా ఎలా కనుక్కున్నారు, సింగిల్ పాయింటెడ్ మెడిటేషన్ వల్ల కనుక్కున్నారు. ఆ రకమైన ఒక ఫిఫ్త్ రే వ్యక్తి వస్తే వాడికి ఆ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఇస్తారు. అలాగే సిక్స్త్ రే భక్తి, భక్తి యోగానికి సంబంధించిన ధ్యానం ఇస్తారు. తర్వాత చివరిగా సెవెంత్ రే, ఇది సెరమోనియల్ మ్యాజిక్, క్రతు విద్య, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, పూజలు చేయడం, వీటికి సంబంధించిన విషయాల ద్వారా ఈ మూడు శరీరాలని తన అధీనంలో ఎలా తెచ్చుకోవచ్చు అనేది చెప్తారు. ఈ రకంగా మోడ్స్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. ఇంతకీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఈ క్వశ్చన్ అవసరమా అన్నట్టు ఇందాక అనుకున్నాం సరే, ధ్యాన లక్ష్యం ఏంటని, అలాగే మనిషికి శరీరం ఎందుకు ఉందని. అలాంటిది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసలు ధ్యానం ఎవరు చేస్తారు, ధ్యానం ఎవరు చేస్తారు ఏంటి, అందరూ చేస్తారు కాదు, అందరూ చేయరు. ఏ రకం ధ్యానం చేయరు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ధ్యానం చేయరు, మిగతా ధ్యానాలు చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ధ్యానం ఏంటి, మనిషి ఎవరైనా సరే తన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని పూర్తిగా అంటే మనస్సులో ఆలోచనల్ని తన అదుపులోకి తెచ్చుకోవాలి. అలాగే మన కోరికల్ని మన అదుపులోకి తెచ్చుకోవాలి. అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి అని అలాంటి ఆకాంక్ష ఉంటుంది, అంబిషన్. అలాంటి అంబిషన్స్ అన్నింటినీ మన అదుపులో ఉండాలి. తర్వాత భౌతిక దేహం కూడా మన అదుపులో ఉండాలి, అంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్గా మంచి ఫిట్గా ఉండాలి, ఇమోషనల్గా స్టేబుల్గా ఉండాలి, అలాగే మెంటల్గా బాగా వెల్ డెవలప్డ్గా ఉండాలి. ఇలా ఉంటూ అవన్నీ ఏ వ్యక్తికి ఈ శరీరం, ఈ మూడు శరీరాలని వాడి అధీనంలో ఉండాలి తప్ప ఆ జీవుడి అధీనంలో అవి చెప్తున్నట్టుగా జీవుడు వినకూడదు. జీవుడు చెప్పినట్టుగా మనస్సు వినాలి, అలాగే జీవుడు చెప్పినట్టుగా అతని కామ శరీరం పనిచేయాలి, అలాగే భౌతిక శరీరం పనిచేయాలి. ఈ మూడు ఆయన అధీనంలో, జీవుడు అధీనంలో ఉండాలి. ఇలాంటి ధ్యానము ఎవరు చేస్తారంటే అందరూ చెయ్యరు. మిగతా రకాల ధ్యానాలు చేసుకోవచ్చు. మరి ఎవరు ఎందుకు చేయరంటే, ఫస్ట్ ఎవరు చేయరో చెప్పుకుందాం. ఎవరు చేయరంటే ఊరికే ఈ జీవితం ఇంతటితో ముగిసిపోతుంది కాబట్టి ఉన్నంతకాలం హాయిగా ఎంజాయ్ చేయి అనేవాళ్ళు ఈ రకమైన ధ్యానం చేయరు. కోరికలు తీర్చుకోవడానికి ఈ దేహం ఇచ్చాడు, లెట్ అస్ ఎంజాయ్, ఫినిష్, అక్కడికి వెళ్దాం, ఆ పబ్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ తావు ఇచ్చిందాం, వాళ్ళతో పోదాం, ఇంతతో పోదాం, ఇలా లైఫ్ అంతా అయిపోతుంది, ఫినిష్. వాళ్ళకి ఈ ధ్యానం అక్కర్లేదు. ఇంకా ఏంటంటే లోవర్ మెంటల్ కాస్త ఆలోచిస్తాడు తప్ప వాడి చిన్న పొట్టకు శ్రీరామరక్ష అనే సామెత ఉంది తెలుగులో, అలాంటి వాళ్ళకు కూడా ఈ ధ్యానం అక్కర్లేదు. వాళ్ళు చేయరు, వింటారు, వింటే వినొచ్చు, చాలా బాగుంది, అహోహోహం, తప్పట్లు కొట్టచ్చు, అంత చేయొచ్చు, కానీ వాడు అడుగు చేయరు. ఎందుకు చేయరు అంటే ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాడో అంతవరకు ఈ ధ్యానం మీద దృష్టి వెళ్ళదు. ఏం పాఠాలు నేర్చుకుంటాడంటే సింపుల్గా శ్రీకృష్ణ పరమాత్మని కుంతీదేవి అడుగుతుంది, నేను నిన్ను ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలంటే కష్టాలు ఉండవు కాబట్టి నాకు కష్టాలు ఇవ్వు అంటుంది. ఇదే వరం చిత్రంగా ఉంది, ఎప్పుడు నాకు కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలి, హాయిగా నిన్ను ఎప్పుడు నేను తలుచుకునేటట్టుగా చెయ్యి అని అడగచ్చు కదా. అలా అడగలేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎదగాలి అంటే అబ్స్టికల్స్ ఉన్నప్పుడే, అంటే విఘ్నాలు ఉన్నప్పుడే, మనకి అడ్డుకున్నప్పుడే, రెసిస్టెన్స్ ఉన్నప్పుడే మనలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. అంతవరకు అది డార్మెంట్గా అంటే నిద్రాణ స్థితిలో ఉంటుంది. మనలో ఉన్న నిద్రాణమైన శక్తుల్ని బయటకు తీసుకురావాలంటే మనకు చిన్న చిన్న పరీక్షలు లాంటివి ఏదో ఒకటి అడ్డు రావటం, దాన్ని ఎలాగన్నా మనం దాటి ముందుకు వెళ్ళడం. హరిద్వార్ వెళ్ళాలి, ఏదో ఒక అడ్డు వస్తుంది. అసలు మనం నిజంగా హరిద్వార్ వెళ్ళాలనే సంకల్పం గట్టిగా ఉందా లేదా అన్నట్టుగా పరీక్షించడానికి వచ్చినట్టుగా అప్పుడే ఆ రోజే రిజర్వేషన్ దొరకపోవడం, లేకపోతే దొరికిన రిజర్వేషన్లో ఇంకోటి ఏదో ప్రాబ్లం రావడం. ఒకప్పుడు ఈ రైల్వేస్ వాళ్ళు ఒకే బర్త్ ఇద్దరికి అలాట్ చేసేస్తారు, నాకు కూడా అయింది అలా ఒకసారి. నాకు ఇచ్చిన బర్త్ ఇంకోటి కూడా ఇచ్చాడు, వాడు దిగడు నన్ను ఎక్కనివ్వడు, మంచి ఎక్స్పీరియన్స్. చివరికి వాడు విడిపోయాడు, నేనే వెళ్ళాను సార్ ఆ బర్త్లో. ఇవన్నీ మనం చివరి వరకు మన సంకల్పాన్ని నెరవేర్చుకునేటట్టుగా ఉన్నావా లేదా అంటే జీవిత ఎన్నో గడిచిపోయంగా గడిచిపోగా గడిచిపోగా జయాపజయాలు, కష్ట సుఖాలు, లాభము నష్టము, మానము అవమానం, పొంగడం తెగడటం అంటే తిట్టడం, ఇలా రాజబోధ్యం అవమానం ఇలాంటివి ఏదైతే చెప్పుకుంటారో అలాంటి ద్వంద్వాలన్నింటినీ అనుభవిస్తూ అప్పుడు ఏం చేస్తాడు, ఏంటి ఇలా జరుగుతోంది నా జీవితానికి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నా కారణం, నేను ఇలా ఉండడానికి కారణం ఎవరు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది బుర్రలో. అలాగా ఎవరంతట వాళ్ళకి ఆ క్వశ్చన్ వస్తేనే వాళ్ళు ఈ రకమైన ధ్యానంలోకి వస్తారు. ఏ రకమైన ధ్యానం, ఇందా చెప్పుకున్నాం మూడు శరీరాల మీద తన ఆధిపత్యం వచ్చేటట్టుగా చేసే ధ్యానం, దాన్నే అకల్ట్ మెడిటేషన్ అంటాం. ఈ అకల్ట్ అనే పదానికి అర్థం ఏంటి, రహస్యంగా ఉన్నది అంటే. ఏది రహస్యంగా ఉంది, ప్రస్తుతానికి మన శరీరం బయటకు కనిపిస్తుంది కానీ రహస్యంగా ఉన్నది ఏంటి, అసలు నేను ఎప్పుడు రహస్యంగా లోపల ఎక్కడో ఆ నేను నేను అని చెప్పేది ఎప్పుడు లోపల రహస్యంగానే ఉంటుంది. అది తెలిసేంతవరకు, తెలిసిన తర్వాత ఓహో ఇదేనా అనిపిస్తుంది, రహస్యమేం లేదు అక్కడ, ఎందుకంటే అది నేనే కాబట్టి. వింటున్న మీలోనూ నేనుగానే ఉంటాడు, చెప్తున్న నాలోనూ నేనుగానే ఉంటాడు, ఈ మొత్తం ప్రపంచం అంతా ఎక్కడెక్కడ జీవరాశి ఉందో అన్నిట్లోనూ నేను నేనుగానే ఉంటుంది. అంతే తప్ప ఇంకోలా ఉండడు, ఒక్కడ అలాగే ఉంటాడు, ఒక్కడే. ఆ ఒక్కడే మనందరి హృదయ గుహలో ఉన్నాడు. గుహాయాం ప్రతిష్ఠతి అని చెప్తుంది ఒక చోట శాస్త్రం. ఆ హృదయం అనే గుహలో ఉన్నట్ట ఎలా ఉంటాడు, అనంతుడుగా, శాశ్వతుడుగా, సర్వభూత మహేశ్వరుడుగా, అనాది మధ్యలయుడుగా, అవ్యాజ కరుణామూర్తిగా మన మీద ఎంతో ప్రేమతోటి మనకేసి చూస్తూ ఉంటాడు ఆ పరమాత్మ హృదయ గుహలో ఉంది. అటువంటి వాడిని చేరాలి. ఈ కష్ట సుఖాలు ఎందుకున్నాయి అనే ప్రశ్న చాలామందికి పర్టినెంట్, ఎందుకంటే ఇన్వెటబుల్ కూడా. కొందరు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, కొందరు డబ్బు లేని వాళ్ళు ఉంటారు, కొందరు ఆకలితో ఏడ్చేవాళ్ళు ఉంటారు, కొందరు అన్నం ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఏంటి సృష్టి ఇన్ని రకాలుగా ఉంది, ఏంటి కారణం అనే ఆ కారణం వెతుక్కోవడానికి ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి. అంతే తప్ప ఎవరిని నిందించకూడదు. ఇది అయిన తర్వాత ఈ రకంగా ద్వంద్వాలలో చిక్కుకొని బాధపడుతున్నవాడు అసలైన ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. అలాంటప్పుడు మొదలు పెడతాడు అనమాట. ఏం మొదలు పెడతాడు, తనలోకి తన ప్రయాణాన్ని, అంతర్ముఖుడు అవ్వటానికి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలాగే అంతర్ముఖం అవ్వటం వల్లనే తన గురించి తాను తెలుసుకోవడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అలాంటి ప్రక్రియ మొదలవటంతో ధ్యానం మొదలవుతుంది. మరి ఇంకా అలాంటి ధ్యానం యొక్క విశిష్టత ఏంటి, అది ఏం చేస్తుంది అసలు? ఈ ధ్యానం యొక్క విశిష్టతలు నాలుగుగా చెప్పారు మాస్టర్ జ్వాలాత్ముల గారు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, వ్యక్తి తనని తాను తెలుసుకోవటానికి, వ్యక్తి తనని తాను తెలుసుకోవటానికి ఫస్ట్గా ఫస్ట్ ఒక కాంటాక్ట్ వస్తుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఈగోయిక్ కాంటాక్ట్ అండ్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే సులభంగా అర్థమవ్వాలంటే, చిన్నప్పుడు ఫిజిక్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయించేవారు. ఏంటంటే ఒక కొవ్వొత్తి వెలిగించి దాని ముందు మూడు అట్టలు పెట్టేవాడు. ఆ అట్టలకి చిల్లులు ఉంటాయన్నమాట. ఆ చిల్లులు మూడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటే కొవ్వొత్తి అవతల పెడితే మనకు లైట్ కనిపిస్తుంది. సో లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పారు చిన్నప్పుడు. దానికి అక్కడ అది ఇచ్చారు. ఇక్కడ మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, అలైన్మెంట్ అంటే మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడు కూడా ఎలాగైతే పూలని ఒక దారంతో గుదిగుచ్చుతామో అలాగే ఈ మూడు కూడా ఆత్మతత్వంతో గుచ్చబడి ఒక్కటిగా ఉండాలి. అది అలైన్మెంట్. కరెక్ట్ అలైన్మెంట్ చేస్తే ఆత్మతత్వం ఈ మూడు శరీరాల్లో ప్రతిఫలిస్తుంది. ఈగోయిక్ కాంటాక్ట్, తన అసలు తత్వాన్ని కాంటాక్ట్ చేయటం. అప్పుడు కానీ అర్థం కాదు, ఓహో ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నా పనిముట్టు అని. శరీరం నాకు ఉన్నది ఎందుకంటే ఈ ఈగోయిక్ కాంటాక్ట్ చేసుకోవటానికి ఇది ఒక ఆధారమైనది. ఈ భౌతిక శరీరం లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి, దేవతలకి ఇలాంటి శరీరం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఈ భగవద్ దర్శనము అనే సాధన అవన్నీ చేసుకోవటానికి శరీరం కావాలి అని తహతహలాడుతుంటారు అని చెప్తారు శాస్త్రంలో. ఆ తర్వాత రెండో విశిష్టత ఏంటంటే ధ్యానంలో, ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి, సమత్వం. అంటే అటు పాజిటివ్ కాదు, ఇటు నెగిటివ్ కాదు, మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈడానాడు కాదు, పెంగళనాడు కాదు, మధ్యలో ఉంటుంది సుష్మంగా. ఈ రకంగా మూడోది ఏంటంటే స్టెబిలైజెస్ ద వైబ్రేషన్. మెడిటేషన్ స్టెబిలైజెస్ ద వైబ్రేషన్. నాలుగోది ఇట్ అసిస్ట్ ఇన్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పోలరైజేషన్. ఈ నాలుగిట్లో మనం మొదట చెప్పుకున్నాం, ఇట్ రిజల్ట్స్ ఇన్ ఈగోయిక్ కాంటాక్ట్ అండ్ అలైన్మెంట్. ధ్యానం కరెక్ట్గా చేయడం వల్ల మనం మన తత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఈ నో థై సెల్ఫ్ అని అంటారు చూసారా, ఆ నో థై సెల్ఫ్ అనే దానికి మీనింగ్ తెలుసుకొని సరిగా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అలైన్ అవుతాయి, ఒకే సరళ రేఖలోకి వస్తాయి, ఒకదానికొకటి కరెక్ట్ సంబంధం ఏర్పడి ఉంటాయి. తర్వాత రెండోది, అటు మనం పూర్తిగా కోరికలు తీర్చుకోవటం కోసమే పుట్టామని కానీ, అసలు కోరికలే తీర్చుకోకుండా ఇలాగే బతికేస్తామని కానీ ఎక్స్ట్రిమిటీస్కి వెళ్లకుండా ఈక్విలిబ్రియం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఆ రకంగా మనం అన్ని యుక్తంగా ఉంటాం, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. అతి సర్వత్ర వర్జేయతని దీని గురించే చెప్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది. మనం ఒక తాసు పట్టుకున్నాం అనుకోండి, ఒక బ్యాలెన్స్, రెండు వైపు సిబ్బలు కదలకుండా సరిగ్గా ఈక్వల్గా దాంట్లో బరువు ఉంచితే ఆ మధ్యలో ముళ్ళు కదలకుండా ఉంటుంది ఎటు కాకుండా, దట్ ఈజ్ ఈక్విలిబ్రియం. అలాగే మనం ఎటు పదార్థం వైపు వెళ్ళలేదు, పరమాత్మ వైపు వెళ్ళలేదు, మధ్యలో కరెక్ట్గా ఉండిపోయేలాగా, అది ఆల్సో దాన్ని కూడా ఈక్విలిబ్రియం అంటాం. ఈ రకమైన ఈక్విలిబ్రియం ధ్యానం వల్ల వస్తుంది. అంతర్ముఖుడైన వ్యక్తి ఏం చేస్తాడు, తన పుట్టుక ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి ప్రయత్నం మనం ఎక్కడ చూస్తామంటే మొట్టమొదటిగా చతుర్ముఖ బ్రహ్మ నారాయణుడు నాభి నుంచి కమలం వచ్చింది, దాంట్లో చతుర్ముఖ బ్రహ్మ గారు కూర్చున్నారు. ఆయనకి ఏం చేశారు, సృష్టి చేయమని చెప్తారు. వేదాలు వేద విజ్ఞానం అంతా ఇచ్చారు, ఇదంతా భాగవతంలో వస్తుంది. అంతా ఇస్తే ఆయన ఏమనుకున్నాడు, ఇదేంటికు నేను ఇక్కడ కూర్చున్నానేంటి, ఎటు చూసినా సముద్రమే ఉంది, నేను ఒక పద్మం మీద కూర్చున్నాను, ఈ పద్మం మీదకి ఎలా వచ్చాను, నేను ఇక్కడ ఎందుకున్నాను అని ప్రశ్నించుకుంటాడు. ఇక్కడ ఎందుకున్నాను అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఏం రాదు, అసలు నన్ను గుర్తించింది ఎవడు, నాకు గుర్తుకు మూల కారణం ఏంటి అని మళ్ళీ ప్రశ్నించుకుంటాడు. ప్రశ్నించుకుని ఆ పద్మంకి ఇలాగ తోడు ఉంటుంది కదా, అంటే కాడ, ఆ కాడ వెంబడ అలా ట్రావెల్ చేసి వెళ్ళి వెళ్ళి నారాయణుడి దగ్గరికి వెళ్తాడు. ఓహో, నారాయణుడు నాభి కమలంలోంచి నేను పుట్టాను, ఈయనే నాకు మూల పురుషుడు అని తెలుసుకుంటాడు. అలాగే మనం కూడా ఈ పద్మము దాని తూడు, బిసతంతు తనీయసి అని చెప్పి మనకు లలితా సహస్రనామంలో వస్తుంది. బిసతంతు తనీయసి అంటే తామర పువ్వు ఉందనుకోండి, దాని కాడలో చిన్న 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 క్యాపిలరీస్ అంటే సన్న నాడికల్ లాంటివి గోల్డ్ ఉంటాయి, దాంట్లోంచి నీరు అలా పైకి వస్తుంది పద్మానికి. ఆ రకంగా ఉంటుంది కొండల్ని మొత్తం, బిసతంతు తనీయసి అని చెప్తారు అమ్మవారి నామాల్లో. ఆ రకంగా మనం ఈ కొండలని అనే శక్తి ఏదైతే ఉందో దాని ద్వారా మన గురించి మనం తెలుసుకోవడం అనే ప్రక్రియ మొత్తం ఉంది చూసారా. ఇది మన పుట్టుకకి కారణం ఏమిటో తెలియచేస్తుంది. పుట్టుక కారణం మనమందరం కూడా సహస్రారంలో ఉన్న శివుడు. శివుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురులో ఒకడు కాదు, పరమశివుడు అనమాట, ముగ్గురికి మూలమైన వాడు. ఆ శివుడితోటి మన శరీరంలో ఉన్న శక్తిని అనుసంధానం చేయటం అనే కార్యక్రమం కోసం ధ్యానం చేస్తాం, దానికోసం మన గురించి మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మనకు తనకు కారణాన్ని కనుక్కున్నాడు, ఎలాగైతే బ్రహ్మదేవుడు కనుక్కున్నాడు అలాగే మనం కూడా మనకు కారణాన్ని కనుక్కుంటాం. మనలో కారణం కనుక్కోవడానికి ఈ గుండె కొట్టుకుంటుంది, ఊపిరి ఆడుతోంది, అన్నం అరుగుతోంది, ఇవన్నిటికీ ఏంటి కారణం అంటే శక్తి మనలో పనిచేస్తుంది. ఆ శక్తి ఎక్కడుంది, ఆ శక్తి ఎక్కడుంది అంటే మనం ధ్యానం అదే, ఆ ధ్యానంలో మనకు తెలుస్తుంది ఓహో ఫలానా చోట ఉంది శక్తి. ఈ శక్తి చుట్టలు చుట్టుకుని ఉంది, ఇది ఇప్పుడు శివుడితో కలవాలి అంటే కొండల్ని జాగన్న. గురువుగారు ఏమి ఇచ్చారు, పరమ పూజ్య గురుదేవులు ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ఇంతటి నేను స్వయంగా వచ్చే 200 సంవత్సరాల్లోగా వారి దగ్గరికి వచ్చి నేను కొండల్ని విజ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాను అని ప్రామిస్ చేశారు. దానికోసం వెయిట్ చేయకూడదు మనం, మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన వచ్చి ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. ఆ రకంగా మనకు మూల కారణం తెలుసుకోవడం. అలాగే ఇంకా ఏంటంటే ఈ ధ్యానం చేయటం అనే దాంట్లో నిజంగా అభివృద్ధి చెందాలి, నిజంగా ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరి తీరాలి అని ఉంటే కనుక వాళ్ళకు కొన్ని కండిషన్స్ చెప్తున్నారు. అవేంటంటే భౌతిక సుఖాలు సంపదలు వీటి మీద నిజమైన వైరాగ్యం రావాలి, నిజమైన వైరాగ్యం రావాలి, నిజంగా వాళ్ళు వాటిని త్యాగం చెయ్యాలి. ఏ రకంగా బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడికి లేనిది ఉందా, మహా చక్రవర్తి కొడుకు, చక్రవర్తి కొడుకు అయినా కూడా ఏం చేశాడు, ఆయనకి కొన్ని ఆన్సర్ కోసం వెతికాడు, ఆ ఆన్సర్ దొరకలేదు, ఆన్సర్ వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థుడు కాస్త బుద్ధుడైపోయాడు. అలాగే మనం కూడా ఈ ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోమని కాదు, ఇవన్నీ నేర్చుకోవడం కోసం ఇంట్లో ఉంటూనే ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నా కూడా త్యాగే నైకే అమృతత్వ మానసుహు అని ఉపనిషత్తు చెప్తోంది. త్యాగం వల్ల మాత్రమే అమృతతత్వం అర్థమవుతుంది. అమృతతత్వం అంటే ఏంటి? ఎప్పుడూ తరగకుండా నిత్యంగా శాశ్వతంగా సనాతనంగా అవ్యయంగా ఉండేది ఏదైతే ఉందో ఆత్మతత్వం తెలియాలంటే త్యాగం చెయ్యాలి. దేన్ని చెయ్యాలి? మన ఆకాంక్షల్ని. నేను అంతటి వాడిని అయిపోవాలి, ఈ ప్రపంచం అంతా నా అధీనంలోకి వచ్చేది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నేను చెప్పినట్టు వినాలి. ఇలాంటి పిచ్చివాగుడు అంతా తీసేయాలి. నేను ఈ మొత్తంలో ఒక భాగాన్ని, అందరూ నాలో ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను. గురువు గారు చేసిన ధ్యానం, అలాగే భూమి మీద ఎంత సంపద ఉందో అంత నాకు రావాలి, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. మనం బ్రతకడానికి కావాల్సినవి ఖచ్చితంగా మనకు సప్లై చేయబడతాయి. ఆ జ్ఞానం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అలాగే లేకపోతే రాక్షసులు అయిపోతారు అన్నమాట. అలాంటి రాక్షస ప్రవృత్తి ఉండకుండా దైవీ ప్రకృతి మనలో డెవలప్ చేసుకోవాలి. ఆ దైవీ ప్రకృతి గురించి మనం ఇదివరకు మొట్టమొదటిలో చెప్పుకున్నాం, 16వ అధ్యాయం భగవద్గీతలో దైవ అసుర సంపద్ విభాగ యోగము. దాంట్లో దైవీ లక్షణాలన్నీ ఒకవైపు, ఆసురీ లక్షణాలు ఒకవైపు రాసుకుని, దైవీ లక్షణాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి టిక్, ఆసురీ లక్షణాలు ఉన్నాయా, లేకపోతే చాలా సంతోషం. అవి మనని మనం సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. రోజు వాటిని చూసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మన హయ్యర్ సెల్ఫ్ లేకపోతే ఆత్మ మూడు శరీరాన్ని నా అధీనంలోకి తెచ్చుకుంటుంది. అప్పుడేమవుతుందంటే ఒక రకమైన ఈక్విలిబ్రియం అటైన్ అవుతాం. ఆ ఈక్విలిబ్రియంలో అటు ఆత్మ వైపు వెళ్ళలేదు, ఇటు పదార్థం వైపు వెళ్ళలేదు, అలా ఆగ్యం. అప్పుడు ఏం చేస్తాడంటే గురువు చూసి వెళ్ళిగా ఇంకొక కొత్త హయ్యర్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అంటే ఏంటి, వైబ్రేషన్ పెంచుకోవడం, దాని గురించి మనం క్రిందసారి చెప్పుకున్నాం. అది వైబ్రేషన్ పెంచుకోవడం అంటే ఏంటంటే, ఒక ఆలోచనని బాగా ఆలోచించడం, ఒక ఐడియాని బాగా మదించడం. ఒక ఐడియా ఏంటి, భూమిపై స్వర్గావతరణ, భూమిపై స్వర్గావతరణ అనే దాన్ని ఆలోచిస్తున్న కొద్దీ ఏమవుతుందంటే, మన మనస్సుకి ఇదే ఆలోచనతో ఉన్న భూమి మీద ఉన్నవాడు అందరితోటి సంబంధం ఏర్పడుతుంది. మన భూమి మీదే కాదు, వేరే శుక్రగ్రహం మీద, అలాగే ఇంకా కొన్ని చోట్ల, అలాగే సిరియస్ మీద గురు పరంపర ఉన్నది, అక్కడ ఆలోచించేవాడు కూడా ఉంటారు. అక్కడ నుంచి కూడా మనకు ఇదే ఆలోచన తరంగాలు ఉంటాయి కాబట్టి మనకు ఆ వైబ్రేషన్స్ కూడా వస్తాయి. ఈ ఆలోచనలు అనేవి ఒకసారి ఆకాశంలోకి మనం ప్రొజెక్ట్ చేస్తే అవి నశించకుండా అక్షరంగా ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటాయి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అవి అందుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు మనం అందరూ బాగుండాలి అనుకుంటూ ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంతామని మనసులో అనుకుంటే చాలు, పైగా అనక్కర్లేదు. కంటిన్యూస్గా లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటూ ఉంటే లోకాలన్నీ సుఖంగా ఉంటాయి. ఇది మనం ఈ ఒక ఐడియాని అదే పనిగా ఆలోచిస్తుంటే అంతకు ముందున్న దానికంటే అది హయ్యర్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. ఎలాగా, తులసీదాస్ ఉన్నాడు. తులసీదాస్ వాళ్ళ ఆవిడంది, నా కళ్ళు చూడటానికి ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావా, నా కళ్ళు చూడాలి అనే నీకులో ఉన్న కామం ఏదైతే ఉందో అది భగవంతుడి వైపు మళ్ళించు, నువ్వు ఎంత గొప్పవాడు అవుతాడు అంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, వెంటనే భగవంతుడి కళ్ళు చాలా గొప్పవి అని అర్థం చేసుకుంటాడు. హయ్యర్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ తెచ్చుకోవడం అంటే అది. అంతకుముందు వరకు మన ఉన్న ఆలోచన మారిపోతుంది. అంతకుముందు వరకు మన కోరికలు అప్పుడు మారిపోతాయి. అలాగే అంతకుముందు వరకు మనం చేస్తున్న పనులు అప్పుడు మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బుద్ధుడికి సంబంధించిన కథ ఒకటి. అదేంటంటే, ఒక బౌద్ధ భిక్షువు హైదరాబాద్లో ఆడుకుంటున్నాడు. హైదరాబాద్లో అంటే లేదా మన కిషోర్ వాళ్ళ యాదాద్రిలో, వేదాద్రి కాదు యాదాద్రి, యాదాద్రిలో అడుక్కుంటున్నాడు. అది కాస్త నాలాంటి వాడు చూశాడు, ఓహో వీడేదో అడుక్కుంటున్నాడు, ఇంకా కష్టపడకుండా తినొచ్చు అనమాట అని చెప్పి నేను వెనకాలే వెళ్తున్నాడు. వాడి చేతిలో చూస్తే బంగారు పాత్ర ఉంది. అడుక్కునే వాళ్ళకి బంగారు బొచ్చి ఉండదు కదా చేతిలో, ఏదో ఉంటుంది. అల్యూమినియం దో లేకపోతే ఈ మధ్య అంతా ప్లాస్టిక్ కాబట్టి అలాంటివి మానేసి వాడు ఏకంగా బంగారుది పట్టుకెళ్తున్నాడు. ఆ బంగారం పట్టుకెళ్ళి ఇంటింటి అడుక్కుంటుంటే కొందరు వేస్తున్నారు కొందరు వేయట్లేదు. అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ యాదాద్రి గుట్ట వెనక్కి వెళ్ళి కూర్చుని తింటున్నాడు. ఆమె పాటుపడి నీళ్ళు ఉంటుంది దాంట్లో కూర్చుని ఆ వెనకాలే వెళ్ళిన వాడు చూశాడు. చూసి చూసి కాసేపు పోయిన తర్వాత ఈ అడుక్కునే సాధువు ఉన్నాడు కదా వీడు నిద్రపోతాడు, అప్పుడు ఈ బంగారు గిన్నె ఏదైతే ఉందో అది కొట్టేద్దామని అక్కడ ఆగాడు వాడు. వాడు దొంగ యాక్చువల్గా బై ప్రొఫెషన్ దొంగవాడు, వాడు ఫాలో అయిన వాడు. ఆయన పడుకోవడం మానేసి వీడిని చూస్తాడు ఎందుకు వచ్చాడు అని. అర్థమైపోయింది దొంగ వీడు కాజేస్తాడు. కాసేపు అయిన తర్వాత ఎందుకో అక్కడ నుంచి ఇలా రా నీకు కావాల్సింది నేను ఇస్తాను అని. అమ్మాబో వీడికి తెలిసిపోయింది అని పట్టి పోలీసులకు ఇచ్చేస్తాడేమో అనుకున్నా. పోలీసులకు చెప్పలేదా నీకు కావాల్సింది తీసేసుకో, గిన్నె కావాల్సిన కదా నా వెనకాలే వస్తున్నాను దగ్గర నుంచి గిన్నె తీసేసుకో. అయ్యో అలా గిన్నె ఇచ్చేస్తున్నారు నిజంగానే, నిజంగా ఇచ్చేస్తున్నారా తర్వాత వెళ్ళి మళ్ళీ పోలీసులకు చెప్తారా, అలా చెప్పను కానీ ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఎందుకు చేస్తాను ఏంటంటే ఇంట్లో పెళ్ళం పెట్టాలి ఇంటి పెట్టాలి కదా, మరి అవన్నీ పెట్టే ముందే ఆలోచించుకోవాలి కదా ఎందుకు వెళ్ళి చేసుకున్నాను. అదేం చెప్తానండి మీకు ఇవన్నీ సన్యాసులు మీకేం తెలుసు ఇలాంటి బాధలు దీంట్లో సుఖాలు మీకు తెలియవు అంటే ఓహో అలా నాకు తెలియదు అంటావా, సరే నీకేం తెలుసు ఇంకో ఈ కష్టపడటమే కదా తెలుసు. అలా కాసేపు వాడు ఆ దొంగ ఈ సన్యాసి దగ్గర బాధపడి ఆ తర్వాత స్వామి మీరు ఎంత సుఖంగా ఎలా ఉంటున్నారు స్వామి అన్న. ఏమి లేదా చాలా సింపుల్, చాలా సింపుల్. అయితే నేను కూడా అదే ఈ అకల్ట్ మెడిటేషను ఈ వైట్ మ్యాజిక్ తర్వాత తలకాయ నొప్పండి బాబు నేను వినలేను కానీ ఆ సులభమైంది ఏదో నాకు చెప్పండి అది చేసుకుంటా. ఓ నీకు ఇవన్నీ కూడా తెలుసా అంటే అవును మేము దొంగలం కదా అన్నీ తెలుస్తాం. సరే చేస్తానంటున్నావు కాబట్టి చెబుతున్నాను, మళ్ళీ నన్ను ఏమనకూడదు తెలిసిందా అన్నాడు. ఓ భలేవారే ఎందుకంటాను మీరు ఇంత సులభమైన చెప్తే చేస్తాను. నువ్వు ఏ పని చేసినా, ఏ పని చేసినా అంటే అండి అంటాడు. అంటే ఓ సపోజ్ నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావు లేకపోతే సిగరెట్ తాగుతున్నావు లేకపోతే ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేస్తున్నావు లేకపోతే ఆల్రెడీ దొంగతనం చేయడానికి ఇంట్లోకి దూరి ఒక దాని మీద చెయ్యి వేయబోతున్నావు లేకపోతే చెయ్యి వేసేసి జోబులో పెట్టుకోబోతున్నావు, ఇలాగా ప్రతి స్టేజ్లోనూ చేస్తుంటావు కదా పనులు. చేస్తానండి. అప్పుడు ఒక చిన్న పని చేయాలండి. అప్పుడేం చేస్తానండి దొంగతనం చేస్తున్నావు భలేవారే అలా కాదు, ఇది ఒక్కటి చేయి చాలు ఎందుకంటే పెద్ద కష్టమైంది ఏం లేదు. సరే బాబు చెప్పు తొందరగా వదిలే నాకు దొంగతనం చేసుకోవడానికి టైం అయిపోతుంది, నువ్వు ఆ బొచ్చన్నాయి వచ్చాయి బంగారం ఇదన్నా చెప్పు చెప్తా చెప్తా అని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు శ్వాస శ్వాస ఏంటండి ఆ భాష నాకు తెలియట్లేదు. అది కాదు రా అబ్బాయి నువ్వు గాలి పీలుస్తావు కదా గాలి వదులుతావు, ఏ పని చేస్తున్నా సరే గాలి పీల్చడం గాలి వదలటం ఇది రెండు గమనించాను ఇంకేం చెప్పు. ఎప్పుడు చేయాలండి ఎప్పుడు చేయాలండి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా నాతో మాట్లాడే ముందు గాలి పీలుస్తున్నావు గాలి వదులుతున్నావు దాన్ని గమనించు. గమనించడం అంటే ఏంటండి గాలి పీలుస్తున్నావు గాలి అంతేరా గమనిస్తే నీకే తెలుస్తుంది ఏది చేయి అన్నాడు. చేశాడు ఓహో ఇదేనా అన్నా ఇదే ఇంకెళ్ళిపోయి ఇదే అన్నాడు. ఆ బంగారు పాత్ర తీసుకుని పారిపోయేవాడు వెళ్ళిపోయి ఓ నెల రోజుల తర్వాత వచ్చాడు. నెల రోజులు పట్టిందా మళ్ళీ నన్ను పట్టుకోవడానికి నీకు అన్నాడు. ఏం పట్టుకోవడం అండి బాబు నాకేది ఇంట్లో గడవట్లేదు. అదేంటరా బాగా దొంగతనం చేస్తామనుకున్నాను నేను ఇంట్లో గడవట్లేదు అంటానండి. ఏం చేయనండి మీరు చెప్పినట్టుగా ఏ పని చేయబోతున్నా ముందర శ్వాస గమనించడం అనే చేసేసరికి నాకు ఏం ఆలోచన రావట్లేదు. దొంగతనం చేయాలని ఆలోచన రావట్లేదు, పెళ్ళాం బిడ్డలను పోషించాలని ఆలోచన రావట్లేదు. అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది ఆలోచన వస్తుంది తప్ప ఇవేమి రావట్లేదు. ఆలోచన కూడా కసేపు వచ్చిపోతుంది ఇంకేం ఆలోచన రావట్లేదు. చాలా చిత్రంగా ఉన్నావు బాగుంది కానీ కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇలాంటివి చెప్పారేంటి. అరే ముందరే చెప్పాను నేను చెప్పే ముందే నన్ను ఏం అనక్కు, నువ్వు నేనేమి ఇవ్వగలను నేనేం చేస్తే సుఖంగా ఉంటున్నానో అది అడిగావు కాబట్టి అది చెప్పాను. ఇప్పుడు మళ్ళీ సుఖంగా ఉంటూ అది చేయలేకపోతున్నా ఇది చేయలేకపోతున్నా అంటావేంటి అంటాడు. అప్పటికీ దొంగకి అర్థం ఓహో ఇదంతా నా బాబు కోసం చెప్పాడు ఈయన, శ్వాస గమనించడం అంటే దానివల్ల ఇంత మహత్యం ఉందన్నమాట అని అర్థం చేసుకుంటాడు. అది ఇంపోజింగ్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ అంటే అది. హయ్యర్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కోసం మనం ఈ చిన్న కథ చెప్పుకున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అదైన తర్వాత రెండో అంశం సమత్వం. ఈ సమత్వం చెప్పేసుకున్నాం ఇప్పుడు వచ్చేసింది. ఈ సమత్వం ఎప్పుడైతే ఈక్విలిబ్రియం ఎట్టయినాయో అప్పుడు కొత్త హయ్యర్ వైబ్రేషన్ గురువు ఇస్తాడు, అప్పుడు దాన్ని పట్టుకుని మనం ఇంకొంచెం ముందరగలం. అదైన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈ రకంగా సాధన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఏదర్గ్ బాడీ ఇవన్నీ తన అధీనంలోకి వచ్చి ఆ తర్వాత మంచి పనులు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కారణ శరీరంలో జమ అవుతూ ఉంటాయి. అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుని రోజు 100 రూపాయలు కడుతున్నాం అనుకోండి, అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగా ఈ కాజల్ బాడీలో, అయితే క్యాజువల్ బాడీలో మనం చేసిన మంచి పనులన్నీ జమ అవుతాయి. చివరికి ఏమవుతుంది, సాధన చేయగా 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 ఒక రోజు ఆ బాడీ షాటర్ అయిపోతుంది. గాలి బుడగా ఊది 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 గట్టిగా ఊదేసాం అనుకోండి, టప్పని పేలిపోతుంది. అలాగే క్యాజువల్ బాడీ పేలిపోతుంది మొత్తం అంతా. ఇంకా కారణం ఏమిటో ఉండదు అనమాట, కారణం అంటూ ఉండదు వాడి శరీరం, కారణ శరీరం ఉండదు. మరి ఏముంటాయంటే మిగతా 3 శరీరాలు ఉంటాయి. అప్పుడు వాడు శరీరం వదిలేస్తే కనుక మిగతా వాళ్ళలాగా కర్మబంధం వల్ల కానీ మిగతా చిక్కుల వల్ల కానీ పుట్టడు, వాడి సంకల్పం వల్ల పుట్టాడు. ఎవరి సంకల్పం? ఇంకో గురువుల పని ఉంది, అక్కడికి వెళ్ళి పుట్టు, అక్కడ ఆ పని చేయి అని. ఇప్పుడు రామకృష్ణ మాస్టర్ ఎలా అయితే పుట్టారు, లేకపోతే పరమపూజ గురుదేవులు ఎలా పుట్టారు, పరమవంధి మాతాజీ ఎలా వచ్చారు, అలాగ వస్తారు తప్ప వాళ్ళకి కర్మ ఉండి ఆ కర్మను తీర్చుకోవడానికి రాదు. అది ఈ ధ్యానం వల్ల మనం నిజంగా ధ్యాన స్థితిని సాధిస్తే కనుక మనందరం కూడా అలాగ సంకల్పం వల్లనే జన్మ తీసుకుంటాం తప్ప కర్మ వల్ల కాదు అలాంటి స్థితి వస్తుంది. అదైన తర్వాత మనకు స్టెబిలైజ్ చేయటం, లోవర్ వైబ్రేషన్స్ ని స్టెబిలైజ్ చేయటం. లోవర్ వైబ్రేషన్ స్టెబిలైజ్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఇందాక చెప్పుకున్నాం చూసారా, శ్వాస అనేది గమనించమని చెప్పాడు. అలా చేయటం వల్ల లోవర్ వైబ్రేషన్స్ అంటే చిన్న చిన్న కోరికలు, రకరకాల వ్యామోహాలు, ఇంకా ఆకాంక్షలు, నేను అంతటి వాడిన వారు ఇంతటి వాడిన నన్ను అందరూ గొప్పవాడని చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా పోతాయన్నమాట. ఇది అయిన తర్వాత ఒక్కొక్క ఇంకొక పాయింట్ ఏంటంటే, స్టెబిలైజెస్ వైబ్రేషన్, తర్వాత అసిస్ట్ ఇన్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పోలరైజేషన్. అసిస్ట్ ఇన్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పోలరైజేషన్, పోలరైజేషన్ అంటే ఏంటి, మనం ప్రస్తుతం అప్పుడే కొత్తగా మనం జంతు స్థితి నుంచి మానవ జన్మకు వచ్చామనుకోండి, ఏ వ్యక్తి అయినా అప్పుడు వాడికి అన్ని జంతు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సపోజ్ వాడు అన్నం తింటున్నాడు, మీరు చూస్తే కలుపుకుంటున్న విస్తర నిండా అక్కడక్కడ అన్నం ఉంటుంది, మధ్యలో ఇళ్ళల్లో కలుగుతుంటాడు, కాస్త అక్కడ తింటాడు, కాస్త ఇక్కడ తింటాడు, కాస్త ఇలా తింటాడు అని చప్పుడు వచ్చేట్టు తింటాడు. ఇవన్నీ కూడా జంతు లక్షణాలు. వాళ్ళ ఆకు కేసు చూసామనుకోండి, ఇదేంటి రావు ఇలా తింటున్నాడు వీడు అనిపిస్తుంది, రోత పుడుతుంది, అలా ఉంటారు. కొందరు ఇలా ఇలా కోడి కాడతో గెలుగుతుంది చూస్తారు, అలాగే వేళతో ఇలా 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 అంటుంటారు. వాడు వేళ్ల కలగి చూసి ఓ వీడి జంతు అని తెలుసుకోవాలి, అలాగే నోటి చప్పుడు చూసి ఓ వీడి జంతు అని తెలుసుకోవాలి. అలాగా జంతు లక్షణాలు ప్రతి కదలికలో, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కళ్ళతో చూసేటప్పుడు, అలాగే ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసేటప్పుడు, ఇలా ప్రతి చోట వాడి కోపం వచ్చినప్పుడు, వాడికి ప్రేమ వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, ఇలా ప్రతి చోట జంతు లక్షణాలు తొంగి చూస్తూ ఉంటాయి. అలాంటి జంతు లక్షణాలు పోవటానికే జంతు బలి అని చెప్పి మనం ఇదివరకు ఇచ్చేవారు, ఆ జంతు లక్షణాన్ని బలి చేయాలి. అంటే వాడి చేతనత్వం ఆ పర్టికులర్ డిజైర్ బాడీలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతారు, ఈ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఈజ్ పోలరైజ్డ్ ఇన్ ద ఆస్ట్రల్ ప్లేన్. పోలరైజేషన్ అంటే వాడు అక్కడ యాంకర్ అయి ఉన్నాడు, వాడు అక్కడ స్థితుడై ఉన్నాడు. అలాగే వైటల్ బాడీలో కనుక వాడు ఉంటే వాడు అనుకుంటాడు నేను చాలా బలవంతుడు, శ్రీకృష్ణుడు చెప్తాడు నేను ఇంతమందిని చంపాను, ఇంకా ఇంతమందిని చంపుతాను, అంతటి వాడిని ఇంతటి వాడిని, రాజసిక లక్షణాలు బాగా వస్తాయి. అలాగే పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేస్తారు. ఇలా పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేసే వాళ్ళల్లో ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు, ఏంటంటే ఒకడు బాగా, ఇప్పుడు మాస్టర్ గారు సమర్థ సద్గురు స్పరిశీలి ధ్యానం చెప్తున్నారు, అంతట్లో వాడు గబగబ పరిగెట్టుకొచ్చి ఫ్యాన్లన్నీ ఆపేయండి అన్నాడు. ఏంటి ఎనపేమంటాడు, మాస్టర్ గారు అసలే బాగా చెమట పోతుంది, ఉన్నవాళ్ళందరూ గుంటూరులో ఉన్నారు, దాని తోడు మా విపరీతం ఎంటలు కుదరదు ఆపేయండి ఫ్యాన్ అన్నారు. సరే వీడితో ఎందుకు వచ్చిందని ఫ్యాన్లు ఆపేశారు. ఫ్యాన్ ఆపేస్తే వాడు ఏం చేశాడు, ఫ్యాన్ కేసు చూస్తున్నాడు, ఫ్యాన్ రెక్క మీద పేరు రాసింది బ్రహ్మశ్రీ, మారెళ్ళ రామకృష్ణ గారు సప్తర్షి ఆశ్రమానికి సమర్పించిన దాత మిస్టర్ సోల్డ్సో అని చెప్పి వాడి పేరు రాసింది సార్. ఆ పేరు చదువుకుని నేను ఇచ్చిన ఫ్యాన్ ఇక్కడ బిగిచ్చారనమాట, వెరీ గుడ్, ఇప్పుడు వేసుకోండి ఫ్యాన్ అన్నట్టు. అలా పేరు ప్రఖ్యాతుల కోసం. లేకపోతే ఆయన కూర్చుని ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, పైన వెనకాల పెద్ద కుర్చీ ఉంటుంది కదా, కుర్చీ వెనకాల బోర్డు ఉండాలన్నమాట. ఈ ఉపన్యాస మందిరాన్ని నిర్మించిన దాతలు అని చెప్పి వాడ పేరు ఉంటుంది. ఆ పేరు ఉండకపోతే వాడు డబ్బులు ఇవ్వడు. అలాగే ఆ కుర్చీ వాడు ఇచ్చాడు, మాస్టర్ కూర్చునే కుర్చీ. నా కుర్చీ మీద నా పేరు ఉంది లేదు. ఇలాంటి వాటి కోసం పాడుపడేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి దాంట్లో పోలరైజ్ అయితే వాళ్ళందరూ కూడా వైటల్ బాడీలో పోలరైజేషన్ జరిగినట్టు. ఇంకా కొందరు ఉంటారు మెంటల్. ఇవన్నీ నావే ఆలోచనలండి. అసలు ఈ సప్తరి శాస్త్రము ఇలా పెట్టాలని నేనే చెప్పాను. ఆయనకి ఏమొచ్చు, ఏదో ముక్కు ముద్దు కూర్చుంటాడు అన్న. ఇక్కడ అది పెడితే బాగుంటుంది, ఇక్కడ అది పెడితే బాగుంటుంది, కాకి ఆశ్రమంలో అలా పెట్టాలి, దుని మూల పెడితే బాగుంటుంది. నేను వాస్తు సలహాలు నేనే ఇచ్చానండి, మీకు తెలీదా? ఊహో, అలాగా ఆయనకి తెలియనట్టు మనం ఆయన చెప్తే ఆయన మనకంటే మాయ కాబట్టి అవునవును కరెక్ట్ ఆయన చెప్తేనే నాకు తెలుసు, నాకేం వచ్చుతా అంటాడు ఆయన. అలాగా మనస్సులో పోలరైజ్, మనసులో పోలరైజ్ అయ్యావా, కోరికల్లో పోలరైజేషన్ ఉందా, లేదా మంచి వస్త్రాలుగా బాడీ బిల్డర్ అనమాట, వెయిట్ లిఫ్టర్ ఇలాంటి కుస్తీ పట్లు పట్టేవాళ్ళు ఇలాగ తయారయ్యి దాంట్లో గొప్పవాడు అనిపించుకుంటా, ఇలాగ పోలరైజేషన్ విడివిడిగా అవుతుంది. ఈ పోలరైజేషన్ అంతా తీసేసి లోపల అసలైన నేను వైపుకి ఈ ధ్యానం తీసుకువెళ్తుంది అనమాట. వాడప్పుడు బాడీ మీద దృష్టి పెట్టడు. చక్రధారి సినిమా వస్తుంది చూసారా, చక్రధారి అనే ఒక భక్తుడు ఉంటాడు, అతను కుండలు చేస్తూ ఉంటాడు. ఆ కుండలు చేసే ముందు ఏం చేస్తాడు, మట్టి అంతా నీళ్లు పోసి బాగా మెత్తగా తొక్కుతారు. ఇప్పుడైతే మెషిన్స్ వచ్చాయి కానీ ఆ కాలంలో కాళ్ళతో తొక్కడమే. అలా తొక్కుతూ ఉండగా చిన్న పిల్లవాడు పాక్కుంటూ వచ్చేసి మట్టిలో వెళ్ళిపోతాయి, వాడిని చూసుకోకుండా ఆయన కూడా తొక్కేస్తాడు, పిల్లాడు మట్టిలో కలిసిపోయి చచ్చిపోతాడు. ఎందుకు చెప్పుకుంటున్నాయి కదా అంటే పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ అప్పుడు ఎక్కడుంది, ఆయనకి దేహం మీద స్పృహ లేదు, అంతా భగవంతుడి మీదే ఉంది, కింద ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ప్రస్తుత కాలంలో అలాగే ఏం జరుగుతుందో తెలియని ఒక స్థితి కాకుండా ఏం జరుగుతుందో భౌతికంగా, ఏం జరుగుతుందో రాష్ట్రంలో, ఏం జరుగుతుందో వైటల్లో, ఏం జరుగుతుందో మెంటల్లో, ఇవన్నీ తెలుసుకుని అవన్నీ మన అధీనంలో ఉండి వాటిలన్నిటినీ కూడా భగవంతుడి కార్యక్రమం కోసమే ఉపయోగించడం అనేది యోగ ఆఫ్ సింథసిస్. ఇలాంటి యోగ ఆఫ్ సింథసిస్ ఇదివరకు లేదు, ఇప్పుడు వస్తుంది అని చెప్పి ప్రస్తుత కాలంలో అది ఉందని దానికి డెఫినేషన్ అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారని గురుదేవుడు చేసిన ధ్యాన విధానం, వీటి గురించి మాస్టర్ జ్వాలాకులు గారు ముచ్చరించారు దీంట్లో, అవి మనం తెలుసుకుంటున్నాం. అందుకని అసలు ధ్యానం ఏం చెయ్యాలి, ఇవి నాలుగు చేస్తుందా లేదా, ధ్యానము మనం చేసుకుంటూ ఉంటే ఈ నాలుగు జరుగుతున్నాయి లేదా, లేదా ఊరికే ఏదో అలా కూర్చుని లైట్ చేసేవా, నిజంగా ధ్యానమే చేస్తున్నావా లేదా టైం గడిపేసేవా. ధ్యానం చేస్తే ఈ నాలుగు వస్తున్నాయి లేదా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ నాలుగో దాంట్లో ఏంటంటే మనం పర్సనాలిటీ ఏదైతే ఉందో, పర్సనాలిటీలో ఏమేమి ఉంటాయి, లోవర్ మైండ్, యాస్ట్రల్ బాడీ, వైటల్ బాడీ, ఏదర్క్ బాడీ, ఇవి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఓ పర్సనాలిటీ, బ్రహ్మాండమైన పర్సనాలిటీ అంటే అర్థం దిట్టంగా ఉండడం కాదు, వాడికి ఒక రకంగా ఖచ్చితంగా సెల్ఫిష్గా ఉంటాడు, వాడి ఆలోచనలు, వాడి కోరికలు, వాడి వ్యవహారం తప్ప ఇంకేం అక్కర్లేదు వాడికి. అలాంటిది మెల్లిగా ఆత్మ బుద్ధి మనస్సు వైపుకి పరిణమించాలి. అటు జరుగుతోందా లేదా అనేది ఒకటి ముఖ్యం. ఈ నాలుగు ఒకసారి మళ్ళీ జస్ట్ రిపీట్ చేసుకుందాం. ధ్యానం అనేది మనకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. దాంట్లో మొట్టమొదటిది ఇట్ రిజల్ట్స్ ఇన్ ఈగో కాంటాక్ట్ అండ్ అలైన్మెంట్, అది జరుగుతుంది. రెండోది బ్రింగ్స్ అబౌట్ ఎ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. మూడోది స్టెబిలైజెస్ ద వైబ్రేషన్. నాలుగోది అసిస్ట్ ఇన్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పోలరైజేషన్. ఇవన్నీ కూడా ఈ నాలుగు జరగటానికి మనం ధ్యానం చేసుకోవాలి. ఈ ధ్యానంలో మనం ఇలా జరగడానికి ఏమేం చేస్తామంటే రంగులను ఉపయోగిస్తాం, శబ్దాలను ఉపయోగిస్తాం, అలాగే ఓంకారం శబ్దం అంటే ఓంకారాన్ని ఉపయోగిస్తాం. రంగులు అంటే మనకు బేసిక్గా మూడు రంగులు ఉన్నాయి. ఆ మూడు ఏంటంటే ఒకటి ఎరుపు, రెండు నీలం, మూడు ఆకుపచ్చ. ఎరుపు అనేది ఏమో ఇచ్ఛాశక్తికి, బ్లూ అనేది జ్ఞానశక్తికి, గ్రీన్ అనేది క్రియాశక్తికి. ఈ మూడు శక్తులకి మూడు రంగులు ఉంటాయి. ఈ మూడు రంగుల్ని ఉపయోగించుకుంటూ మనం ధ్యానంలో ముందరికి వెళ్తాం అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ట్రూ ఆకల్టిస్ట్ అవటం అలా. ఆ ట్రూ ఆకల్టిస్ట్ అవటానికి ఈ కలర్, తర్వాత సౌండ్, యూనివర్స్లో ఉన్న లాస్ నేర్చుకోవడం, ప్లస్ మన వైబ్రేషన్ రేట్ పెంచుకోవడం, ప్లస్ ఈ ధ్యాన విధానాలు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా గురువుల యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ విశ్వ ప్రణాళికని అర్థం చేసుకున్నంత మాత్రాన మనకు పార్టిసిపేట్ చేయలేము. అర్థం చేసుకోవడం తర్వాత మనల్ని మనం ఎక్విప్ చేసుకోవడం, మనల్ని మనం తయారు చేసుకోవడం. ఎలా తయారు చేసుకుంటామంటే ఇదిగో ఈ ధ్యానం వల్ల, ఈ మోడ్స్ ఆఫ్ మెడిటేషన్, ఇవన్నీ తెలుసుకోవటం, దానికి సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వటం, దానికోసం టైం స్పేర్ చేయటం, ఈ కష్టపడకుండా. అంటే చాలా దీంట్లో ఇన్ని చెప్పారే ఇవన్నీ చేస్తే కానీ పని అవదా అంటే, వీటిలన్నింటినీ బాగా స్టడీ చేసి మాస్టర్ సమర్థ దగ్గర స్పర్శ ధ్యాన విధానం ఇచ్చారు. అందుకని దాంట్లో జస్ట్ ఓంకారం ఉచ్చరించడం, అది ఎక్కడ లయమైపోతుందో గమనించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది మీ అందరూ కూడా తెలుసుకోండి. అలాగే పొద్దున్న చెప్పుకున్నా ఆల్రెడీ దీని గురించి, పొద్దున్న ఒక ఆహుతి సూర్యుడికి, ఇంకో ఆహుతి ప్రజాపతికి, అలాగే సాయంత్రం సరిగ్గా సూర్యాస్తమయానికి ఒక ఆహుతి అగ్నికి, ఇంకో ఆహుతి ప్రజాపతికి. సూర్యోదయం టైం నోట్ చేసుకుని సూర్యోదయం అవుతూ ఉండగా ఓం సూర్యాయ స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమ, ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమ, అది పొద్దున్న. ఇంకా సాయంత్రం సూర్యాస్తమయ్యేప్పుడు ఓం అగ్నయే స్వాహ ఇదం అగ్నయే ఇదం నమ, ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమ అని ఆహుతులు వేసి ఆ తర్వాత ఓంకారాన్ని ఉచ్చరించి ఓంకారం ఎక్కడ లయం అయిపోతుందో గమనించటం. ఈ రకంగా మనం ధ్యానంలో మన మూడు శరీరాన్ని మనం అదుపులోకి తెచ్చుకోవటం, ఆ తర్వాత షాటరింగ్ అంటే కాజల్ బాడీ జరగటం, మనం ఈ భూమి మీద వచ్చిన పని ఏమిటో ఆ పనిని కరెక్ట్గా నిర్వర్తించుకోవటం. ఏంటా పని? మనందరం కూడా గురుస్థాయికి ఎదగటం. గురుస్థాయికి ఎదగటం అనేది ప్రస్తుతం భూమి ఒప్పుకున్న ఒప్పందం అన్నమాట. ఈ భూమి ఆల్రెడీ ఇవల్యూషనరీ ఆర్క్లో పైకి మొదలైంది. ఇంతవరకు ఒక పవిత్ర గ్రహం కాదు అని చాలా చోట్ల ఉంది. మాస్టర్ ఓ రోజు తెల్లారుజామున చూశాను, ఇలా అందరూ కలిసి చేస్తున్నారు అన్నారు. అదే ఈ భూమి పవిత్ర గ్రహం అయిన రోజు, ఆ రోజు మొదటి రోజు పొద్దున్నే అందరినీ అసెంబ్ల్ చేసి ఆశ్రమంలో డిక్లేర్ చేశారు. ఇదంతా 1999లో జరిగింది. ఈ రకంగా భూమి మనల్ని ఇంకెంతో కాలం భరించదు. అందుకని ఈ గురు తత్వం ఏదైతే ఉందో ఆ గురు తత్వంని అర్థం చేసుకుని అది అందుకునే విధానానికి మనకు సమర్థ సద్గురు స్పర్శ ఇవ్వటం జరిగింది. మనం కూడా అందరం గురుస్థాయికి ఎదగాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకుంటూ చక్కగా అందరూ ధ్యానం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహిం మహిజానో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్త సుఖినో భవంతు. లోకాః సమస్త సుఖినో భవంతు. లోకాః సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.